It's wonderful to be here with my brothers and sisters in Christ. We're looking forward to some rich fellowship together, both personally and in the Word.
క్రీస్తులో గొప్ప సహవాసంలో మంచి ఆత్మీయ ఆహారం భుజించుట్లో మనందరం కూడా కలిసి ఈ సహవాసం ఉండడానికి నాకు చాలా సంతోషంగా ఉంది.
The Lord has given us a special sense that this time should emphasize the coming again of the Lord Jesus Christ.
మరి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారం ఏంటంటే ప్రభు యొక్క రెండవ రాకడ, ఆయన సిద్ధంగా ఉన్నాడు రావడానికి సంఘం ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు.
This is the blessed hope of every believer.
కనుక ఇది ఆశీర్వదించబడినటువంటి నిరీక్షణ, ఎవరు మర్చిపోకూడదు.
But I would like to say a little introductory word about how we will approach these matters in the Word.
కనుక చిన్న ఇంట్రొడక్షన్ ఒకటి ఇస్తాను, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి మాటలు.
You know, concerning the prophetic word of the Lord's return, there are many details.
ప్రవచన వరములో లేదా ప్రవచన ఎట్లా చెప్పండి ప్రవచనాల్లో చాలా అర్థం ఉన్నది.
We cannot possibly get into all the details like the mark of the beast and who is the Antichrist, and we can't possibly cover all these details.
ఎందుకంటే ఈ ప్రవచనాల్లో మనుషులు ఇంకా చాలా అర్థాలతో బయటకు వస్తున్నారు. ఒకటి ఏంటంటే అంత్యక్రీస్తు ఎవరు కలిసే ఉన్నాడా, తర్వాత ఆ మృగము యొక్క గుర్తు మార్క్ ఆఫ్ ద బీస్ట్, ఇవి పూర్తి అవగాహన వరకు మనుషులు రాలేదు. ఎవరికి తోచి వాళ్ళు చెప్తూ ఉన్నారు.
But we will touch some details, and if the details that we bring out that we feel we have learned in our study of God's Word may be different than your understanding, then let's just seek the Lord together, not be automatically throwing out our view or us throwing out your view, but let's instead just keep bringing things to the Lord to learn. Above all, be keep together in unity, that we're not here fighting over one point or another.
ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఒకవేళ నేను చెప్పే కొన్ని మాటలు మీకు కొంచెం అవగాహన అంటే కొంచెం కష్టంగా ఉందనుకోండి, వెంటనే దాన్ని తీసి అవసరపడేయకుండా ఆ మాటలు తీసుకుని వెళ్ళి వాక్యంలో వచనాలు మరణాలను ఒకసారి చదివి చూసుకుని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. కనుక ఒకరితో వినవలసిందిగా పోల్చుకున్నాను. ఇంకొక కొంచెం నమస్కారం ఉంది.
But the Lord really wants above all, as we anticipate the Lord's coming, is that we love one another.
కనుక ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడే వరంగా తప్పనిసరిగా మనం ఉండాలి.
One of the ways we demonstrate love for one another is to allow different understandings on very minor points in the Word of God without fighting over them.
మన ప్రేమని తోటి సహోదరుని పట్ల వ్యక్తపరిచే విధానం ఏంటంటే ఒకరు ఒకరు వారి యొక్క సిద్ధాంతాలు వారి యొక్క బోధలు మనం ఒకరిసార్లు కలిసి రాలేము, ఎందుకంటే వ్యతిరేకంగా వ్యత్యాసంగా ఉంది. అయితే వెంటనే కంక్లూషన్కి రాబోకండి, వెంటనే తీర్పు తీర్చేసి ఇది మన బోధ కాదనుకోకుండా ఓపుతో విని ప్రభు చెందుకు వెళ్ళేవారిగా మనం ఉందాం. కనుక అందరం కలిసి తగ్గింపు మనసుతో దేవుని సన్నిధానంలో ఉండి వాక్యాన్ని విందాం, సరేనా?
The verse that I would like to start with as the title of this message is Revelation 22, verse 12. So we can read that one.
ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనం, అదే ఈ యొక్క భాగం యొక్క టైటిల్ గా పెట్టుకోండి. ప్రకటనలు 22వ అధ్యాయం 12లో చాలా సారాంశం ఉన్నది, కనుక ఈ మెసేజ్ యొక్క టైటిల్ అదే. డాన్ గారు చెప్పిన మాటలేమో దేవుని ప్రేమ గురించి చెప్పిన మొదటి మాటలు. టామ్ ఈయన గారు చెప్పేటువంటి రెండవ మెసేజ్ ఏంటంటే ప్రకటన 22:12 వచనం.
Before I comment on this verse, I want to say one more thing about our burden to this conference. It's not that we understand all the details of the Lord coming, but we understand our need to prepare, and we're putting a lot of emphasis on how we prepare. That's what Dan's message was all about.
నా హృదయంలో ఉన్నటువంటి ఆ భారాన్ని ముందుంచుతాను. డాన్ గాని నేను గాని మా యొక్క ఉద్దేశం అంటే ప్రభు యొక్క రెండవ రాకడలో ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాము అని చెప్పడానికి ఒక కంక్లూజన్ కి రాకపోయినా కనీసం మనం సిద్ధంగా ఉన్నాము అనే దానికి మన కంక్లూజన్ కి వస్తే అదే చాలు.
This message I'm giving this morning will bring out our great need to prepare, brothers and sisters, our great need to prepare for the coming of the Lord Jesus Christ.
Goppa avakasham mana goppa kaaranam undi enta kaaranam ante manamu kachinanga prabhu yokka raakada koru siddhamga undalsinde.
Let's break down this verse.
Ee yokka maatalu ee vachanaanni konchi konchi ga vibhagiddam.
First the Lord says, I am coming.
Idigo twaraga vachuchunnanu.
Brothers and sisters, this is a strong and definite word. Let everyone in the whole earth know the Lord Jesus Christ, although he has not been on the earth for over 1900 years, he is coming again.
ఒక విషయం జాగ్రత్తగా గమనించండి, అర్థం చేసుకోండి. ఇప్పటికి 1900 సంవత్సరాలు అవుతుంది ఈ మాట చెప్పి రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పాడు, ఇదిగో త్వరగా వస్తున్నాను, అంటే ఖచ్చితంగా ఆయన వస్తారు. హల్లెలూయా.
Now I have done some study about this verse, and your version says the Lord is coming soon, but the word soon is not the best translation.
త్వరగా వచ్చుచున్నాను అనే మాట గురించి, ఆ త్వరగా అనే మాట గురించి నేను కొంత స్టడీ చేశాను, కొంత సమయం వెచ్చించి దాని గురించి కొంత కూపి లాగాను అనమాట.
According to some Greek experts I have read, the best way to translate this word in this verse is the Lord is coming suddenly.
గ్రీకు కొత్త నిబంధన ఎక్కడ తెలుసు పాస్టర్లు, కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. గ్రీకులో ఉన్నటువంటి కొంతమంది స్కాలర్స్ ని అంటే వేదాంత పండితులతో నేను కూర్చుని మాట్లాడినప్పుడు వారు ఈ త్వరగా అనే మాటకు ఒక అర్థం చెప్పారు. త్వరగా అంటే సడన్ గా అనే అర్థం అనమాట, అకస్మాత్తుగా, లేకపోతే ఆవిడ అర్థం ఇచ్చినట్టుగా ఉంది.
There will be no advance warning, but he will suddenly come and all the end time things will begin to play out.
త్వరగా వస్తున్నారంటే ఆయన అకస్మాత్తుగా వస్తాడు, అకస్మాత్తుగా వచ్చినప్పుడు రెండవ రాత్రి జరగవలసిన సంగతులన్నీ కూడా వెంట వెంటనే ఒక్కొక్కటి త్వరగా జరిగిపోతూ ఉంటుంది అనమాట.
The next thing the verse says, he says, my reward, my recompense, my wages are with me.
వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొక్క ఉన్నది.
To render to every man,
ప్రతి ఒక్కరికి ఇచ్చుటకు,
according to what he has done,
అతను చేసిన క్రియను బట్టి.
This means this, brothers and sisters,
దానార్థం ఇది సహోదరులారా,
every person, believer and unbeliever,
విశ్వాసి అవిశ్వాసి ప్రతి ఒక్కరు కూడా,
will be judged by God,
దేవుని ద్వారా తీర్పు తీర్చబడతారు,
according to their actions, what they done,
వారి క్రియల చొప్పున.
But
అయితే
this does not have anything to do with our eternal salvation.
అయితే తీర్పు తీర్చబడడం అంటే మన నిత్య జీవానికి మాత్రం తీర్పు తీర్చబడదు.
This has to do with another principle we're going to discuss in a moment, which is the principle of reward.
కనుక తీర్పు దేనికి తీర్చబడుతుందంటే క్రైస్తవులకి మన యొక్క బహుమానాలకు మాత్రమే తీర్పు తీర్చబడుతుంది, కానీ రక్షణ నిమిత్తం తీర్పు తీర్చబడదు.
But we must realize that when God comes back, Jesus comes back, he's coming back not as the lowly lamb to be slain.
గమనించండి, రెండవ రాత్రిలో యేసు తగ్గించుకున్న గొర్రె పిల్లవలే, వధించబడిన గొర్రె పిల్లవలే మాత్రం ఆయన రాడు.
He's coming back as the judge.
ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు న్యాయాధిపతిగా.
The word says he will judge the world in righteousness.
నీతిని బట్టి ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. హల్లెలూయా.
Everything that men have done, believer and unbeliever, will be brought into the light before his judgment.
కనుక విశ్వాసి అవిశ్వాసి ప్రతి ఒక్కరు కూడా తీర్పు తీర్చబడతారు.
Maybe someone thought they were doing something in the secret of their heart or the secret of their room and they could get away with it.
మనుషులు అనుకుంటారు, చాలా తెలివిగల మనుషులు, సీక్రెట్ ఎవరు చూడలేదు, మనుషులు లేదు అని బయట చేస్తారు, హృదయంలో చేస్తుంటారు తప్పులు.
But the Lord says everything done in the darkness will be brought into the light.
సీక్రెట్ లో చేసినవి వెలుగులో తీర్పు తీర్చబడుతుంది.
Everything whispered in the inner rooms will be broadcast from the housetop.
రూమ్ లో చేసినటువంటి క్రియలు ప్రపంచం మొత్తం కూడా చూసినట్టుగా కనబడుతుంది ఆ రోజున.
The Lord is not mocked. Whatever people have sown, they will reap.
కనుక మనుషులు విత్తిన దాన్నే కోస్తారు.
He's coming back to pay a person according to what they have done.
మరి ఎవరెవరు వారి క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి ప్రభు రాబోతున్నాడు.
Every unbeliever we know spends eternity apart from God in the lake of fire.
అవిశ్వాసులు మాత్రము తీర్పు తీర్చబడినప్పుడు నిత్యము ఉండే నరకములోకి వారు వెళ్తారు.
Why? Because they did not accept the redeeming payment that Jesus paid with his blood on the cross for redemption.
ఎందుకు? ఎందుకంటే క్రీస్తు సిలువలో చేసిన విమోచన క్రయధనాన్ని వారు విశ్వసించలేదు. కనుక నిత్యత్వము అనగా నరకములోకి వెళ్తున్నారు వాళ్ళు.
But the book, the Bible says in Revelation 20 for the dead that they are judged according to the books, the works found in the books.
కనుక ఆ పుస్తకంలో వారి గురించి రాయబడిన ప్రకారం వారు తీర్పు పొందుతారు.
Be sure that God will have different levels of eternal punishment for the unbelievers.
కనుక ఈ యొక్క అవిశ్వాసులకి తీర్పు తీర్చే విధానము దాంట్లో కొంత క్రమం ఉంది. వారికి విధానంగా తీర్పు తీర్చబడుతుంది.
Adolf Hitler will have a much worse punishment than maybe just an average unbeliever.
కనుక అడాప్ హిట్లర్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఇందులో ఎంతగానో హింసించిన వ్యక్తి. అతని యొక్క పనిష్మెంట్ వేరే విధంగా ఉంటుంది మిగతా వాళ్ళకి పోల్చుకుంటే.
Because the Lord is going to pay back according to what people have done.
వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ప్రభు రాబోతున్నాడు.
Now let's talk about the believer.
విశ్వాసం గురించి మాట్లాడతాం ఇప్పుడు.
The principle to the believer also will apply, but this principle has nothing to do with our eternal salvation.
ఇప్పుడు విశ్వాసం తీర్పు తీర్చబోవడమవుతున్నది. అయితే విశ్వాసం తీర్పు పరకాల పర్వకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అన్న విధానమైన తీర్పు తీర్చబడదు. ఈ విశ్వాస తీర్పు ఎందుకు తీర్చబడుతుందంటే అతని బహుమానాలు పొందుతానికి మాత్రమే తీర్పు తీర్చబడుతుంది.
But let's hold that for a minute. I want to talk about what it means about the Lord's imminent return.
ప్రభు యొక్క ఖచ్చితమైన ఆ యొక్క రెండవ రాకడ అంటే ఏంటో కొన్ని మాటలు నేర్చుకుందాం.
What it means for him to come suddenly.
త్వరగా వస్తున్నాడు అంటే అకస్మాత్తుగా రావడం అంటే ఏంటో దాని గురించి కొంత నేర్చుకుందాం. మార్కు 13వ అధ్యాయము రాసుకోండి జాగ్రత్తగా.
Verses 32 through 37.
32 నుంచి 37 వరకు.
Mark 13, 32 to 37.
32 నుంచి 37 వరకు సుందరముగా చదువుతారు. 13వ అధ్యాయం మార్కు సువార్త రాసుకొని ఇవి బయటలు తరగతులు క్రీడా సువార్త సభలు కాదు.
This tells us clearly that no one knows exactly when Jesus will come suddenly.
గర్భప్రియ దేవుని సంఘమా జాగ్రత్తపడండి. ఏ మానవుడికి కూడా తెలియదు ప్రభు అకస్మాత్తుగా ఎప్పుడు రాబోతున్నాడు.
Because we do not know, we as believers must be very much on the alert, watchful.
కనుక విశ్వాసం కానీ ఎప్పుడు వస్తున్నాడో తెలియదు కనుక మనం జాగ్రత్తగా మరియు మెలకువగా ఉండవలెను.
To be watchful for this matter means this.
మెలకువగా ఉండటువంటి అర్థం ఏంటో ఒకసారి చెప్తాను నేను జాగ్రత్తగా.
To be watchful for the Lord's return means that we must be very much alert to the spiritual realities.
కనుక ఆత్మీయ సంబంధమైన సంగతులు మన మధ్య మన పట్ల మనలో జరుగుతున్నప్పుడు మనం వాటిని గ్రహించేవారుగా ఉండాలి. దాన్నే మెలకువగా ఉండటం అంటారు.
Number one, we must be alert to our own spiritual condition.
మన ఆత్మీయ జీవితాన్ని మనము మనమే పరీక్షిస్తున్న వారిగా ఉండాలి. నెంబర్ వన్,
we must realize where we are in our walk with God.
మన యొక్క ఆత్మీయ జీవితం దేవునితో మనం నడక ఏ విధంగా ఉందో ఒకసారి మనం సరి చేసుకోవాలి.
Am I just a hearer of the word or am I doer of the word that Dan spoke today?
వాక్యము కేవలం వినేవాడిగానే ఉన్నానా, వాక్య ప్రకారం చేసేవాడిగా ఉన్నానా లేదని సహోదరు డాన్ చెప్పినట్టుగా ఒకసారి ఆలోచించుకోవాలి.
Am I walking closely with the Lord, confessing my sins, seeking after Him? Or am I just going through a Christian routine?
చూడండి, ఒకవేళ అలవాటు పడిన క్రైస్తవ జీవితంలో ఉన్నామా లేకపోతే పరిశుద్ధాత్మ బయలుపరిచి నేను ఒక మధ్యలో ఎత్తి చూపిస్తున్నప్పుడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడిగా ఉండాలి.
Because he's going to come suddenly and call us into judgment, we must have our spiritual life in order and proper before God.
క్రైస్తవులకు కూడా తీర్పు ఉంది. ఈ తీర్పు ఏంటంటే రక్షణను బట్టి కాదు, ఈ తీర్పు రక్షణ కోసం కాదు, కానీ నీకు ఇచ్చే బహుమానాలకు దేవుడు నువ్వు ఏ పని చేస్తావు నీకు తీర్పు తెలుస్తాడు విశ్వాసమైన నీకు కూడా.
We also must be alert to what God is doing in the big realm, in the world today.
ఒకటి మన ఆత్మీయ జీవితము, రెండవది ప్రభు ప్రపంచంలో ఏం చేస్తున్నా కూడా ఏం చేస్తున్నాడో అని కూడా మీరు మెలకువగా ఉండాలి.
This is a big spirituality to have in the sermon to see what God is really doing and be lining up with what God is doing.
మీరున్న మీ మండలము మీ ఊరికి మాత్రమే మీ యొక్క బుర్ర పరిమితమై ఉండకుండా ప్రభువు మన దేశంలో ప్రపంచంలో ఏం చేస్తున్నాడా ఆత్మీయ ఆ యొక్క రేవంలో మీరు గమనిస్తూ ఉండాలి.
We must be alert to what the devil is doing.
అంత మాత్రమే కాకుండా అపవాదం కూడా ప్రపంచంలో ఏం చేస్తున్నాడో ఆత్మీయ దృష్టితో మీరు చూడాలి.
Today is a time when many Christian congregations are going away from the word.
ఎందుకంటే చాలా క్రైస్తవ సహవాసాలు దేవుని యొక్క సత్యాన్ని నుంచి పక్కకు వచ్చేస్తా ఉన్నారు.
This is the devil's work to bring leaven into the pure assembly.
ఎందుకంటే ఇది సాతాను యొక్క పని విశ్వాసులను చెదరగొట్టడము.
Finally, we must be alert to the signs of the times.
అంత మాత్రమే కాకుండా ఎంత అంటే అంత్యకాలంలో జరిగేటువంటి విషయాలు సంగతులను మీరు గమనించే వారిగా ఉండాలి.
Where we seem to be in human history, God's plan.
కనుక మనము ఇప్పుడు యొక్క ప్రమాణ చరిత్రలో మనం ఎక్కడున్నాము?
We will talk more about this in a later message.
కనుక ఈ ఆది తర్వాత వాక్యంలో మనం మాట్లాడుకుందాం.
But now look at verse 34.
34 వచనం చూడండి, 13:34.
A man, his coming is like a man going away on a journey. That's Christ. After he left this earth and went to heaven.
ఒక మనుష్యుడు అంటే ఆయన యేసు ప్రభు వారు తన దాసుకు అధికారం ఇచ్చి అంటే ఆయన లోకానికి వచ్చి వెళ్ళేటప్పుడు శిష్యులకు మనకు ఈ పని ఇచ్చేయడు ఆయన.
And then he leaves his slaves to take care of the household duties.
తన పని వారు అంటే మనమే దాసులు అంటే మనమే ప్రతి వారికి వారి వారి పని నియమించి.
He tells them to be on the work because we don't know when the master is coming.
ఎందుకంటే మనుషులు ఎప్పుడు వస్తారు, యజమానులు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు.
ఇట్ మైట్ బి ఎట్ ది ఈవినింగ్ టైం ఆర్ ది మార్నింగ్ ఆర్ వెన్ ది రూస్టర్ క్రోస్.
కనుక ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, కనుక అకస్మాత్తుగా ఆయన వస్తారు కనుక మనం సిద్ధంగా ఉండాలి. బయట కూర్చోదు కూర్చోడు లోపల
36:37
నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చు చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండు. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్తున్నాను, మెలకువగా ఉండుట నేను.
Here the Lord is telling us, telling the apostles, that he said they must be alert unless he comes suddenly and find them asleep. But then he says, what I say to you, the apostles, I say to all, to every believer.
ప్రభు యేసు ప్రభు ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు, శిష్యులారా మీతో చెప్తున్న ఈ మాటలు మీతోనే కాదు అందరితో నేను చెప్తున్నానని చెప్పి యేసు ప్రభు చెప్తున్నారు ఇక్కడ.
Now I want you to write down a couple of other passages we won't look at right now, but there are other references that you can look at later.
కొన్ని వాక్యాలు చెప్తాను, రెఫరెన్సెస్ రాసుకోండి. అనేక బయట ఉంటే అందరూ లోపల కూర్చోమని చెప్పి ఎవరు వస్తుంది అని పాస్టర్ గారు.
Matthew 24:42-44.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 42 నుంచి 44 వరకు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42 నుంచి 44 వరకు.
These are passages that all talk about his sudden coming and our need to be ready.
ఈ రెండు వచనాలు రెఫరెన్సెస్ యేసు యొక్క అకస్మాత్తు అయినటువంటి రెండవ రాకడను సూచించేవిగా ఉన్నవి.
Now let's turn to James chapter 5 and read verses 7 through 9.
యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 9 వరకు సహోదరులారా తెలుపుతాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదవండి. యాకోబు 5
చూడుడి, వ్యవసాయకుడు తొలతడి వర్షములు కడవరి వర్షములు సమకూరు వరకు 20:30 కాచుకొచ్చు దాని కొరకు కనిపెట్టుచు కదా. ప్రభువురా
in verse 8 it says the coming of the Lord is near.
ఎందు వచ్చిన 5 8 యాకోబు పత్రిక ప్రభు రాక సమీపించుచున్నది.
That means it can happen at any moment.
దరదంటే ఏ క్షణమొన జరగవచ్చు.
It means it's imminent. Why can it happen at any moment?
తప్పకుండా జరుగుతుంది. ఏ క్షణమొన జరుగుతుంది.
We don't know exactly when the Lord is going to come. It might come, but he could come at any moment.
ఎవరికి తెలియదు ఎప్పుడు వస్తారో ఆయన, కానీ తప్పకుండా మాత్రం వస్తాడు అని గుర్తుపెట్టుకోండి.
And then in verse 9 it says the Lord is standing right at the door.
ఆయన అంటే 9వ వచనంలో ఉంది ఎక్కడమ్మా వాకిట నిలిచి ఉన్నాడు.
Okay, imagine if this door over here was closed.
తలుపు మూసివేయబడి ఉంది.
We can't see behind the door.
ఆ తలుపు వెనకాల ఏమన్నా మనకు అర్థం కాదు.
But we're going to, let's just make a story that we're going to have a surprise birthday party.
మరి మనకు ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఉందని మనకు తెలియకుండా బర్త్డే పార్టీ ఒకరికి మనం చేస్తున్నాం అనుకోండి.
Dad's going to have a birthday this week.
మరి నేను
so let's say the day which is birthday.
ఒకవేళ ఇదో నా పుట్టినరోజు అనుకోండి.
And he's going to have a surprise party. He doesn't know it's going to happen.
మరి ఆయన తెలియదనుకోండి మన కుటుంబ వాళ్ళు తెలియకుండా ఒక పార్టీ ఏర్పాటు చేశారు డాడ్ గారికి ఉదాహరణకు.
But Vicky and I know it's going to happen.
మా ఇద్దరు తెలుసు ఆయన ఏర్పాటు చేశామని.
And we know somebody is right behind the door ready to come in and with a surprise greeting to them.
డాడ్ అక్కడ కూర్చున్నాడు, మేటర్ ఎక్కడ ఉన్నావు, తొందరగా ఒకరు ఉన్నారు మనం తెలుసు తొందరగా కేక్ ఇస్తున్న లోపలికి వస్తాడని.
But we don't know when they're going to come to the door.
ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో మాకు తెలియదు.
They're ready to come at any time. This is like the Lord's coming. We do not know when he's going to come, but he is able to come at any time. He's standing right outside the door.
We are Christ siddhanga unnaru talupu edda nilichi unnaru aa ekkada unnaru anukobakandi talupu degiriki vachesaru ee kshanamlo aina prabhu renda raakada jaragabothundi. Hallelujah.
Okay, now let's talk about the judgment seat of Christ for just a moment.
Christ nyayadhipitham ane subject gurinchi manam maatladukundam ippudu.
When he comes, all believers will appear before the judgment seat of Christ. Let's read 2 Corinthians 5 verse 10.
Aidava adhyayam 10va vachanam rendo Corinthians rasina patrika sadanama gurupettukoma rendo Corinthians 5 10
endukanaga
undu meeku enna chesara vaadu anukune kontamandi dachesi vaadu anukopakandi evaru.
This is paying back the believer according to the works in the believer's life.
ఈ పదవచనం జాగ్రత్తగా గమనించండి, విశ్వాసుల గురించి మాట్లాడుతుంది. విశ్వాసులు చేసిన క్రియలు బట్టి వారికి బహుమానాలు.
And this says that the payback will be according to our works, whether they be good or whether they be bad.
ఇది విశ్వాసులకి, సంఘ కాపరులకి, పాస్టర్లకి దేవుడు ఇచ్చే జీతం అన్నమాట.
Now some may wonder how God is going to sort all that out.
కొంతమంది అనుకుంటారు నిజంగా దేవుడు ఎట్లా ఎట్లా గ్రేడింగ్ చేస్తాడు నేను చేసిన పని అని కొంతమంది అనుకుంటా ఉంటారు.
But he is righteous,
ఆయన నీతిమంతుడు,
and he will have a true and fair accounting.
ఆయన జ్ఞానం కలవాడు కనుక ఆయన యొక్క తీర్పు న్యాయముడు.
But now let me reassure you of one very important thing.
ఇంకొకటి మీకు నేను చెప్పదలుచుకున్నాను.
If we commit a sin,
ఒకవేళ పాపం చేశాం అనుకోండి,
మనకు
తెలిసింది మనం తప్పు చేశాము అని,
దట్ సిన్ ఇఫ్ వి కన్ఫెస్ ఇట్ విల్ నాట్ బి హెల్డ్ అగైన్స్ట్ us at the judgment seat of Christ.
ఒకవేళ ఉద్దేశపూర్వకంగా తెలిసి కానీ తెలియక కానీ ఒకవేళ తెలిసే చేశాం అనుకోండి, అయితే పరిశుద్ధాత్మను ప్రేరేపించినప్పుడు ప్రభు సన్నిధానంలో ఒప్పుకుంటే దానికి మాత్రం ఎటువంటి అకౌంట్ ఉండదు.
ఇఫ్ వి సిన్సియర్లీ రిపెంట్ అండ్ కన్ఫెస్ ఆఫ్ ద సిన్ దట్ వి నో అబౌట్, God will not pay us back for that at the judgment seat of Christ.
Sincerely, ante nijanga nuvu akkada pachchatappadi prabhu ni kshamaapadani dani gopukunu vichi pette daniki ivanti tippu undadu.
But let me make it very clear.
I tell God yen oka maata cheptanu nenu jagrattaga.
If we hide sin in our heart,
paapamu gani mana hrudayamlo mana daachi pette,
if we have bad attitudes toward others,
మనం ఒక బ్యాడ్ యాటిట్యూడ్ అని ఒక మాట చెట్ట పనులు చేస్తూ ఇతరుల పట్ల మనం
కనుక
చెడ్డ సాక్ష్యాలు ఒకరి గురించి ఒకరి గురించి మనం చెడ్డ మాటలు చెప్తున్నాం అనుకోండి, నిజమైన పనులు చేయకుండా అసత్యమైన కార్యములు మనం జరిగిస్తూ ఉన్నాం అనుకోండి, కనుక చేయకూడని పనులు చేస్తున్నాం అనుకోండి, సహోదరులను ప్రేమించకుండా ఉన్నట్లయితే దాని నుంచి కానీ మనం పశ్చాత్తాపం పొందకుండా
ఒప్పుకోకపోతే
దేవుని సన్నిధానంలో ఒప్పుకొని పశ్చాత్తాపం మనం చెందకపోతే
గనుక
క్రీస్తు న్యాయాన్ని పెట్టి పీఠం ఎదుట దేవుని ఎదుట నువ్వు చేసిన ఆ పాపం నిమిత్తం దేవుడు ఖచ్చితంగా తీర్పులో
తీసుకొస్తాడు. Way with God, confessing our sins and seeking to be absolutely righteous before Him.
కనుక విశ్వాస జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నప్పుడు మీ హృదయంలో ఉన్న పాపము అది దేవుడి సన్నిధానంలో ఒప్పుకోవాలా, దాన్ని విడిచిపెట్టాలి.
But God is also going to give us positive reward for the good things we have done.
అంత మాత్రమే కాకుండా సంఘ కాపరిగా విశ్వాసిగా నువ్వు చేసిన మంచి క్రియ నిమిత్తము దేవుడు నీకు న్యాయాధిపతి పీఠం ఎదుట ఆయన బహుమానాలు ఇవ్వబోతున్నాడు. ఒక యథార్థమైన హృదయంతో దేవుడు ఆరాధించామనుకోండి, ధనం కోసము మరి ఘనత కోసం చేయకుండా చేసామనుకోండి మంచి పనులు, సువార్త ప్రకటన చేసావు ఎందుకు చేశావు, ఆత్మలు రక్షింపబడాలి నిజ ఉద్దేశం చేసేవనుకో.
If a sister shows mercy to another person just because she wants to show compassion to them,
ఒక సహోదరి ఇంకో సహోదరు పట్ల కనికరంగా ప్రవర్తించినందుకు, ఎందుకంటే దేవుని కనికరాన్ని చూపిస్తున్నారనుకోండి,
positive reward for them at the judgment seat of Christ.
అటువంటి నీతి క్రియలకు తప్పనిసరిగా దేవుని ఎదుట బహుమానాలు మనం పొందేవారంగా ఉన్నాం. హల్లెలూయా.
This is clear.
అర్థమైంది మీరు ప్రశ్నలోనయా?
Now, I want to talk about something very important.
రాసుకోని జాగ్రత్తగా చెప్పే మర్చిపోదు, ఒక ప్రాముఖ్యమైన విషయం మీద మాట్లాడబోతున్నాను నేను ఇప్పుడు.
I want to distinguish between matters in the Bible relating to our eternal salvation.
బైబిల్లో చెప్పబడిన విధముగా నిత్య జీవం గురించి నేను మీద మాట్లాడబోతున్నాను.
And matters relating to reward or recompense.
రెండవది అంటే బహుమానాలు.
Let's give an illustration.
ఉదాహరణ కొన్ని విషయాలు చెప్తాను నేను.
ఓకే, ఐ నీడ్ టూ వాలంటీర్స్.
రండి, యవనస్తులు వాలంటీర్స్. యవనస్తులు, ఒక యవనస్తుని చుట్టూ యవనస్తుడికి.
ఓకే, రైట్,
పోతారు.
ఓకే, you have a choice. Who wants to represent gift and who wants to represent recompense or payback?
జీవితము బహుమానం. ఈయన బహుమానం అనుకుంటే ఆయన జీవితం.
ఓకే, యు వాంట్ టు బి గిఫ్ట్?
బహుమానం ఉండదు.
ఇట్రా
బహుమానం, బహుమానం చుట్టూ
పదు. స్పెషల్ స్పెషల్ గాస్పెల్ కాయిన్. ఓకే,
సో నాయన ప్రత్యేకమైన కానుకోవాలి అనుకుంటాను నేను. ఎందుకంటే బహుమానం.
దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇటర్నల్ సాల్వేషన్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ అపార్ట్ ఫ్రమ్ ఎనీ వర్క్స్.
చూడండి, రక్షణ అనేది కేవలం దేవుని కృప, క్రీస్తు మీద పెట్టుకునే మన విశ్వాసము. దానికి ఇచ్చే బహుమానం ఏంటంటే
బై గ్రేస్ యు సేవ్ త్రూ ఫెయిత్.
మనము విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నాము.
నాట్ వర్క్స్ లెస్ ఎనీ మ్యాన్ షుడ్ బాస్ట్.
అది క్రియల వలన కలిగినది కాదు. కనుక ఎవరు అతిశయపడ వీరు లేదు. ఎఫెసీయుల రాసిన 2:8 వచ్చిన నిత్య జీవం అనేది తండ్రి దగ్గర నుంచి వస్తున్నటువంటి బహుమానం మాత్రమే.
And it's a gift that was paid for by Jesus Christ on the cross.
ఎందుకు ఇస్తున్నాయంటే బహుమానము యేసు కృష్ణ వారు సిలువలో చేసిన గొప్ప కార్యములు బట్టి.
సో వాట్ మస్ట్ హీ డూ టు గెట్ దిస్ గిఫ్ట్?
చూడండి, రాజేంద్ర ఏ పని చేశాడో ఆ యొక్క బహుమానం
తీసుకోవడం
తీసుకున్నాడైనా విశ్వాసంతో తీసుకున్నాడు. అవునా, ఆయన ఏం పని చేయలేదు, కేవలం విశ్వాసం ద్వారానే అది గురించి
తీసుకున్నాడు.
ప్రభువైన యేసు క్రీస్తు విశ్వాసం వచ్చినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా.
Just believe in all he did for you. He took all of his sins on the cross.
ఎందుకంటే విశ్వాసము ద్వారా ఆయన స్వీకరించాడు రక్షణను.
Took the eternal penalty of sin on the cross.
యేసు చేసినటువంటి ఆ కార్యాన్ని విశ్వసించాడు. ప్రేమతో విశ్వాసాన్ని ఆ కృపని అంగీకరించాడు.
Romans says he was raised because of our justification.
ఆయనతోటి క్రీస్తు మరణం నుంచి లేచి ఉన్నాడు.
We are justified, declared righteous by God as a gift.
మనం తీర్పు తీర్చబడ్డాము, నీతి మంత్రులుగా తీర్పు తీర్చబడ్డాము క్రీస్తుని బట్టి. ఎటువంటి పని చేయలేదు.
God never takes this gift back.
So the pillar of David with the Bahumana and the Manna Christ to the victory. Hallelujah! Step on up, step on up. Wait, wait, wait.
This brother is, he is in on another principle. This is the principle of eternal salvation by grace.
Nitya jeevanta udahana vaadam ledu edante bahumanam nunchi jeevam anedi moksham anedi bahumanam maatrame kreelava sampadinchukoledu kaadu.
But God also has a moral government in the universe.
అంత మాత్రమే కాకుండా ఈ ప్రపంచములో దేవుని యొక్క గవర్నమెంట్ అనేది నీతియుక్తమైనటువంటి గవర్నమెంట్.
సో హీ ఇస్ సెటింగ్ అప్ ఎ సిట్యుయేషన్ వేర్ బై ఎవరీ క్రిస్టియన్ ఇస్ గోయింగ్ టు బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ది జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్.
గనుక రక్షణ పొందిన విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా వారి వారి క్రియలను బట్టి వారి తీర్పు తీర్చబడుతుంది.
ది గ్రేస్ ఆఫ్ పాజిటివ్ రివార్డ్.
మనం చేసే మంచి క్రియలు బట్టి మనకు అంత బహుమానం లభిస్తూ ఉంటుంది. క్రీడా మనం పొందుతాము నీతి మంత్రులుగా ఉన్న మనము. అంత మాత్రమే కాకుండా మనం చేసినటువంటి తప్పులను బట్టి కూడా మనకు తీర్పు తెచ్చబడుతుంది. అయితే విశ్వాసం తప్పులు చేసినంత మాత్రాన నిత్య జీవము మోక్షం అనే బహుమానం మాత్రం కోల్పోదు. చూడండి, నిత్య జీవములో ఏడుపు ఉండదు, బాధ ఉండదు, అక్కడ శ్రమలు ఉండవు. క్రీస్తు మన విమోచించి ఉన్నాడు కనుక.
బట్ బిఫోర్ ఎటర్నిటీ ఇస్ అ 1000 ఇయర్ పీరియడ్.
మోక్షానికి వెళ్లే ముందు, నిత్య జీవానికి వెళ్లే ముందు 1000 పరిపాలన ఉండదు.
వి విల్ టాక్ మోర్ అబౌట్ దిస్ లేటర్, బట్ ఇట్స్ అ పీరియడ్ వేర్ గాడ్ applies the recompense to us.
ఈ 1000 పరిపాలన గురించి రాబోయే రోజులు ఎక్కువగా మాట్లాడుకుందాం. దాని గురించి ఇప్పుడు కొన్ని మాటలు నేను చెప్తాను.
To earn a positive payback from God, we have to do the proper works.
చూడండి, మోక్షం అనే దానికి ఎటువంటి క్రియ చేయవలసిన అవసరం లేదు. మీరు విశ్వాసం ద్వారా కృతజ్ఞత రక్షణ పడ్డారు. అయితే దేవుడు రాజ్యంలో 1000 పరిపాలనలో బహుమానాలు పొందడానికి మాత్రం మనం కొన్ని క్రియలు చేయవలసిన వారమై ఉన్నాం.
Okay, so this brother is going to try to do the works that will gain him a positive reward.
మరి విశ్వాసిగా ఉన్న ఈ సహోదరుడు దేవుడు ఇచ్చిన భారమును బట్టి సువార్త కొన్ని మంచి పనులు చేస్తున్నాడు.
Here's what I'm going to ask him to do.
సహోదరుడా, ఈ పని చేయు.
I'm going to ask him to, not yet, but I want him to run or walk all the way to the back and come all the way to the front before I count to five.
సహోదరా, నువ్వు నడుచుకుంటూ వెళ్తావో మరి పరిగెత్తుకుంటూ వెళ్తావు ముఖ్యమైన ఉంటాడు కదా ఆయన.
Just 5 or 10. 10.
Okay. పది లెక్క పెడతాడు ఆయన ఆడికెళ్ళి దోషం ఆడికి రెండవ
వచ్చేసాడు.
పది లెక్క వెచ్చబోతాడు కానీ వస్తే ఆయనకి
బహుమానం.
పది గంటలు మన ఎక్కడ రాకపోతే మనకు ఆ బహుమానం
ఉండదు.
ప్లీజ్ థ్యాంక్ యూ. కొట్టుకుంటే
ఓకే. Alright, go ahead, go. One, two, three, four, five, six, seven. Oh, okay, you can sit down.
Thank you.
He will be rewarded positively. There is a 1,000-year kingdom of Christ.
కనుక బహుమానాలు అనేది ఎక్కడుంటాయి అంటే 1,000 ఏళ్ల పరిపాలనలో మన తల్లిని బట్టి దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు.
If he did not run the Christian race well, he would be rewarded negatively during the 1,000-year kingdom of Christ.
క్రైస్తవ జీవితము సరిగ్గా పరిగెత్తకపోతే, మనం ఆయన చెప్పినట్టుగా కార్యక్రమం మనం చేయకపోతే, మనకు 1,000 పరిపాలనలో వేరే విధమైనటువంటి బహుమానాలు ఉంటాయి.
But both brothers,
అయితే ఇద్దరు సహోదరులు కూడా
ఉపయోగించి
వారిద్దరు కూడా మోక్షాన్ని మాత్రం కోరుకోవడం, మోక్షం క్రియను బట్టి కాదు కనుక.
దిస్ ఇస్ క్లియర్.
అయ్యా అర్థమైతే చెప్పేది అనుకుంటున్నా అర్థమవుతుందా?
నా అవన్నీ ఆల్ యూ ఫ్యూచర్స్
బోధకులారా, కొన్ని మాటలు మీకు చెప్తాను నేను జాగ్రత్తగా వినండి.
ఇఫ్ యూ లర్న్ ది సీక్రెట్ ఇన్ ఎ చర్చ్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ గాడ్,
చూడండి ఒక సీక్రెట్ మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి.
యూ విల్ బీ ఇన్ ది టాప్ 1% ఆఫ్ ఆల్ క్రీచర్స్.
చూడండి దేవుని యొక్క పరుపు మీరు జాగ్రత్తగా పరిగెత్తవలసిన వారుగా ఉన్నారు.
ఇన్ అండర్స్టాండింగ్ గ్రేట్ బైబిల్ ట్రూత్,
బైబిల్ సంబంధమైన ఒక గొప్ప సత్యాన్ని మీకు నేను చెప్తాను.
దట్ ఇస్ యు విల్ నో దీస్ టు ప్రిన్సిపల్స్ అండ్ హావ్ టు అప్లై దెం ఇన్ టు డిఫరెంట్ వర్సెస్ ఇన్ ది బైబిల్.
రెండు ప్రిన్సిపల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఒకటేమో బహుమానము మోక్షానికి, ఇంకోటేమో క్రైస్తవ జీవితంలో ఒక బహుమానము. ఈ రెండింటికి సంబంధించినటువంటి వచనాలు బైబిల్లో ఉన్నాయి, మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి. చూడండి గమనించండి, వాటి
దిస్ ఇస్ ప్రిన్సిపల్స్ ఇటర్నల్ సాల్వేషన్ బై గ్రేస్.
అది మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే రక్షణ మోక్షం అనేది కృప ద్వారా విశ్వాసం ద్వారా మనకు లభిస్తుంది, ఎటువంటి వీలు బట్టి కాదు.
This is principle reward according to works.
ఇదిలేదంటే రెండవ ప్రిన్సిపల్ ఏంటంటే మనకు బహుమానం ఇస్తాడు దేవుడు వేయన పరిపాలనలో మన క్రైస్తవ జీవితాన్ని బట్టి, ఏ విధంగా జీవించాం మనం.
ఓకే, నౌ ఐ యామ్ రీడింగ్ మై బైబిల్.
ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్న జాగ్రత్త రాసుకోండి.
ఐ సీ ఎ వర్స్ దట్ సీమ్స్ టు హావ్ సంథింగ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఎఫెక్ట్ ఆన్ ఎ బిలీవర్.
ఒక విశ్వాసమైన ప్రభావితం చేయబడే వచనాన్ని నేను చదువుతున్నాను.
లిసన్, ఎ పర్సన్ కెన్ ఓన్లీ గో హియర్ ఆర్ హియర్.
ఒక మనిషి అక్కడికి కానీ ఇక్కడికి కానీ వెళ్ళాలి.
ఇట్ ఇస్ అబౌట్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ బిలీవర్.
విశ్వాస జీవితంలో ప్రభావితం చూపించేటువంటి క్రియలు కొన్ని ఉన్నాయి.
ఓకే, వర్స్ లైక్ ఫర్ జాన్ 3:16.
యోహాను సువార్త 3:16 వచనము ఈ రెండు ఎక్కడ దేనికి వచ్చేసింది చెప్పండి. అవునమ్మా, దేవుడు యోహాను 3:16 ఉంది ఇచ్చాడు కదా. ఆ వచనము రక్షణకు సంబంధించిందా, బహుమానాలకు సంబంధించిందా?
జాన్ 3:16. దిస్ ఇస్ ఎ గిఫ్ట్ రైట్.
అలా
బిలీవ్ యూ షుడ్ నెవర్ పెరిష్ అండ్ ఎటర్నల్ లైఫ్.
నిత్య జీవము క్రీస్తు ద్వారా. ఆ వచనము దీనికి సంబంధించిన విశ్వాసము అనేది అది క్రీడా కలపడినప్పుడు కూడా విశ్వాసం ద్వారా మనకు జరిగిన రక్షించబడ్డాను, ఎటువంటి క్రియలు చేయలేదు.
ఓకే, వర్డ్ బై వర్డ్ Where do I put Ephesians 5:6-8?
Ephesians 5:6-8.
Ephesians 6:5-8.
6 5 8 వరకు
Okay, what chair does this passage go on?
ఈ వచనము ఏ చేరికి వెళ్తా దానికి అంతా దీనికి వెళ్తుందా క్రియలు
this one because it's works
ఎందుకంటే క్రియలు
it's what a believer is doing in their living
కంట విశ్వాస తన జీవితంలో చేస్తున్నటువంటి క్రియలు
how they behave
ఎట్లా జీవించాలి
so if they behave well they're going to get a positive reward now look at Colossians 3
23-25
What chair does that go on?
ఏ చైర్ అది ఇక్కడ వర్తిస్తుందా ఇది వర్తిస్తుందా కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:23-25 వరకు
It was 3:23-25, right?
She wanted to read that book.
Yeah. Read 25, verse 25 again.
అమ్మ 25వ వచనం ఒకసారి చదువు అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును పక్షపాతం ఉండదు
Where is it go?
ఈ మాట దేని వర్తిస్తుంది
Over here.
Because
it's about the life of the believer, how they live.
ఎందుకంటే
What they did in their life, right?
విశ్వాస జీవితము విశ్వాసి యొక్క క్రియలను బట్టి జరుగుతుంది కనుక దీనికి వర్తిస్తుంది
So there will be recompense or payback according to how they lived to their bosses, their superiors.
కనుక యజమానుల పట్ల ఏ విధంగా వాళ్ళు జీవించారు దాన్ని బట్టి వారికి జీతం ఇవ్వబడుతుంది.
If we live to our bosses in a good way, positive reward.
చూడండి ఎక్కడైనా ఒక ఆఫీస్ లో కానీ ఒక కంపెనీలో కానీ పనిచేసే వాళ్ళు బాగా చేస్తే వాళ్ళ బాస్ మంచి జీతం ఇస్తూ ఉంటారు వాళ్ళకి.
If we live in a bad way, negative reward.
పని వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే వాళ్ళ జీతం కూడా ఈ బుద్ధి కాదు తగ్గించేయాలనిపిస్తూ ఉంటుంది అవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి వచనాలు
This is chair have anything to do with eternal salvation.
ఈ చైర్ నిత్య జీవానికి కూర్చి ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం బహుబలం గురించి మాట్లాడేటువంటి ప్రిన్సిపల్
నో Nothing to do with eternal salvation.
గనుక విశ్వాసి అంటే రక్షణ పొందిన విశ్వాసి తాను చేసిన క్రియను బట్టి నిత్య జీవాన్ని కోల్పోడు బహుమానం కోల్పోతాడు
Because eternal salvation is a gift, nothing to do with works.
గనుక పిల్లారా బైబిల్ చెప్తుందంటే నిత్య జీవము అనేది క్రియల వల్ల నువ్వు సంపాదించుకోవడం లేదు కనుక ఒక చెడ్డ క్రియ చేసి రక్షణ కోల్పోతావు అనుకో బాబు మొదటే ఎటువంటి క్రియను బట్టి కాదు మోక్షం అనేది
But recompense at the judgment seat is all together with works.
Aithe jeetham anedi viswasiki devudu icche bahumanam anedi nichayamaina bahumanam kaadu nichayamaina oka bahumanam free gift. Aithe ee bahumanam ane niyama parivarando nee jeevitham meeda aadharapadi untundi nu chese kriyalu batti aadharapadi untundi.
Is this clear?
Ardhamaina sahodara sahodariyara?
Yes. Many verses in the Bible.
Enno vachanam undi Bible lo.
Most preachers, the great majority of preachers,
ento ekku mandi preachers bodhakulu
apply the verse, almost all of them want to put the verses over here.
బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా వాళ్ళు కల్పించుకుని దీని రక్షణకు గురించి చెప్తా ఉంటారు. నువ్వు చెడ్డ పని చేస్తే నువ్వు చచ్చిపోతావు, ఇప్పుడు నరకానికి వెళ్తావు.
సో సమ్వన్ గెట్స్ బోర్న్ అగైన్,
ఒక ఆయన రక్షింపబడ్డాడు, విశ్వాసి అయ్యాడు,
దే బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్,
యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాడు.
బట్ దేర్స్ ఎ వర్స్ దట్ థ్రెటన్స్ దెం.
విశ్వాసి కొంతకాలం జీవించిన తర్వాత బైబిల్ చదువుతా ఉంటే ఒక మాట కనపడింది వాళ్ళకి,
దట్ సీమ్స్ టు సే ఇఫ్ దే డు సంథింగ్ రాంగ్ గాడ్ ఇస్ గోయింగ్ టు పుట్ ఎ పెనల్టీ ఆన్ దెం.
కనుక ఒక వచ్చిన అడిగాడు, తప్పు చేస్తే నీ మీద శిక్ష రాబోతుందనే మాట చదివాడు.
దట్ వర్స్ ఇస్ నాట్ అబౌట్ ఈటర్నల్ సాల్వేషన్.
శిక్ష అంటే నిత్య జీవానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఇక్కడ
ద పెనల్టీ ఇస్ నాట్ హెల్, నాట్ ఈటర్నల్ పనిష్మెంట్.
అక్కడ పెనల్టీ శిక్ష అనేది నిత్య నరకము కాదు. విశ్వాసికి శిక్ష అనేది
ఎనీ నెగటివ్ పెనల్టీ విల్ బి ఇన్ ద నెక్స్ట్ ఏజ్ 1000 ఇయర్ కింగ్డమ్.
శిక్ష అనేది ఈ 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు పొందేటువంటి ఏదో దేవుడికి ఎటువంటి పరిష్కారం ఇస్తారు మనకు తెలియదు, కానీ ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన మాత్రం తప్పనిసరి నువ్వు కోల్పోతావు.
We will talk about some more verses along this line later.
రాబోయే దినాల మరి ఎక్కువగా నిత్య జీవము గురించి బహుమానాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం.
Now let's talk about how these two principles apply and when they apply in our life.
కనుక ఈ రెండు ప్రిన్సిపల్స్ కొన్ని ముగించే ముందు కొన్ని మాటలు చెప్తే ముగిస్తాను.
38 years ago this week,
ఈ వారం కరెక్ట్గా 38 సంవత్సరాల క్రితము,
I got on my knees.
నా యొక్క మోకాళ్ళలో ఉన్నాను.
Someone told me the gospel.
సువార్త చెప్పారు నాకు ఒకళ్ళు.
And I got on my knees.
నా యొక్క మోకాళ్ళలో నుండి నేను ప్రార్థన చేస్తున్నాను.
And I turned my heart to God.
దేవుని వైపు నా హృదయాన్ని తిప్పాను.
And I put my trust in Jesus Christ for my sins.
నా పాపముల నిమిత్తము యేసుని విశ్వసించి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను.
I was born again.
నేను రక్షించబడ్డాను.
My eternal, my salvation in eternity is secure with God the moment I believe.
ఎప్పుడైతే నేను పశ్చాత్తాపడి ఒప్పుకోలు ప్రార్థన చేసి ప్రభువుని స్వీకరించానో ఆ క్షణమందే దేవుడు ఉచితమైన బహుమానంగా నిత్య జీవాన్ని మోక్షాన్ని నాకు ఇచ్చాడు. హల్లెలూయా.
But the other principle that applies today.
ఇంకొక ప్రిన్సిపల్ నా జీవితంలో అప్లై చేయబడుతుంది. అదేంటంటే,
the recompense of how I live my life as a Christian.
విశ్వాసిగా క్రైస్తవుడిగా ఇప్పుడు మారిన నేను నా జీవితానికి దేవుడు ఇచ్చేటువంటి బహుమానము.
Actually, the judgment seat of Christ only evaluates my life after I became a Christian, not before.
న్యాయక్రీస్తు న్యాయాధిపతి పీఠము ఎదుట క్రైస్తవ జీవితం ఇవాల్యుయేట్ చేయబడుతుంది.
What will happen to me according to that principle will happen when Jesus comes back.
యేసు తిరిగి వచ్చినప్పుడు నా జీవితాన్ని దేవుడు పరీక్ష చేయబోతున్నాడు.
సో దట్ ఇస్ వై వి మస్ట్ బి సో కేర్ఫుల్ ఇన్ అవర్ లివింగ్.
కనుక అందరి బట్టి ఓ విశ్వాసులారా, మనం ఎటువంటి జీవితం జీవిస్తున్నామో ఒకసారి మనం సరి చేసుకోవాలి, చూసుకోవాలి.
ఇన్ అవర్ సర్వెంట్,
ఒక ఒక సేవకునిగా.
ఇన్ అవర్ లవింగ్ మోడల్,
ఒకరొకరు ప్రేమించే విధానంలో.
బికాజ్ ద లార్డ్ ఇస్ కమింగ్ సడన్లీ,
ఎందుకంటే దేవుడు అకస్మాత్తుగా రాబోతున్నాడు.
And he will, at that time, he will recompense every man according to what they have done.
ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి యేసు రాబోతున్నాడు.
So I must be on the alert.
కనుక నేను మెలకువగా ఉండాలి.
I must watch my life very carefully.
నా జీవితాన్ని జాగ్రత్తగా సరిచూసుకోవాలి నేను.
I must have good accounts with the Lord.
దేవునితో నా జీవితం సరిగ్గా ఉండాలి.
I must repent of my sins and confess them.
నా పాపమును ఒప్పుకోవాలి దేవుని దానంలో నేను.
I must yield myself to serve the Lord whatever his will is.
దేవుని సేవ చేయడానికి దేవుని ఈ విధేయుడైనడానికి నేను సమర్పించుకోవాలి నేను.
Because I will be called to account when he comes back and sets up his judgment seat.
ఒకానొక రోజున దేవుడు తిరిగి వచ్చినప్పుడు నన్ను లెక్క అడుగుతాడు, నేను ఎటువంటి జీవితం జీవించానో ప్రభు నన్ను లెక్క అడుగుతాడు.
And because we don't know the time of his coming.
వీళ్ళారా దేవుడు ఎప్పుడు తిరిగి రాబోతున్నాడో మనకు తెలియదు కనుక.
We must be ready every day.
ప్రతి రోజు కూడా మనం సిద్ధంగా ఉండాలి. రేపు గురించి ఏం జరుగుతుందో మనకు తెలియదు.
The Lord says in Luke 12, be dressed in readiness.
కనుక సిద్ధపడి పరిణవచ్చాయము లోకస్వాతంలో ఉంది. మనం సిద్ధంగా ఉండాలంటే బట్టలు ధరించి సిద్ధంగా ఉండటం ఎక్కడో అక్కడ సిద్ధంగా ఉండాలంట.
So this is the burden of this time together.
కనుక ఈసారి ఈ సమావేశానికి మరో దేవుడు పెట్టినటువంటి భారం ఏంటంటే సిద్ధంగా ఉండాలి.
The realization of our great need to be ready for the coming of the Lord.
దేవుని యొక్క రెండవ రాకడకు సిద్ధంగా మనం ఉండాలి.
And the things we should do to be preparing for that day.
కనుక ఆ యొక్క రోజు కొద్దు దేవుడు మనం సిద్ధం చేస్తున్నాడు.
Amen. Come Lord Jesus.
ఆమెన్ ప్రభువా ప్రకారము హల్లెలూయా 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 ప్రభువా.